క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రస్తుతానికి అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13 అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 13 అధ్యాయానికి మరొక పేరు కూడా ఉంది, అదేంటంటే లవ్ చాప్టర్. ప్రత్యేకంగా ప్రేమ యొక్క నిర్వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు చేత చాలా స్పష్టముగా వివరంగా రాయించాడు. ఆయన మనకి 2 ప్రధానమైన ఆజ్ఞలనిచ్చాడు. లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నేబర్. నీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించవలెను, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలెను. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నవి. ఈ 2 అత్యంత ప్రధానమైనటువంటివి అని నూతన నిబంధనలో మనకు పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ గురించి అనేకమైన స్టేట్మెంట్స్ ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ లేని వాడు నావాడు కాదు. అన్నిటిలోనికి శ్రేష్టమైనది ప్రేమయే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అంటాడు, పరిశుద్ధ గ్రంథం అట దేవుడు మానవునికి రాసిన లవ్ లెటర్ అట. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని ప్రేమ మనకు స్పష్టంగా కనబడుతుంది అని అంటాడు. దేవుడు ప్రేమయి ఉన్నాడు. ఆయన ప్రేమను మాటల్లో కాదు, క్రియల్లో వ్యక్తపరిచాడు. యోహాను సువార్త 3:16 ప్రకారం తన జంతైక కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఆయన ఈ లోకమునకు బలిగా అప్పగించటానికి ఇష్టపడ్డాడు. తన కుమారుణ్ణి సిలువ మీద విడిచిపెట్టేశాడు. ఒక్క సెకండ్ ఎడబాటును కూడా కుమారుడు తట్టుకోలేక బిగ్గరగా కేక వేస్తూ ఎలీ ఎలీ లమా సబక్తాని అని మొర పెడుతూ ఉన్నాడు. నీవేళ నా చేయి విడిచిపెట్టావు. ఆయన ఎందుకు కుమారుని, అత్యంత ప్రియమైనటువంటి కుమారుని చేతిని విడిచిపెట్టాడు? ఆ కుమారుడు తండ్రి చేతిని ఒక క్షణం విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడ్డన సంగతి తండ్రికి తెలీదా? ఆ తండ్రి కూడా ఆ కుమారుని ఎంత ప్రేమిస్తున్నాడు. అలాంటి కుమారుని ఒక క్షణం చేయి విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు అని అంటే ఎందుకు? నీ ఎడల నా ఎడల ఆయన కనుపరుస్తున్నటువంటి ప్రేమ, నిన్ను నన్ను పట్టుకోవాలని కుమారుని చేతిని విడిచిపెడితే కుమారుడు దాన్ని తట్టుకోలేక బిగ్గరగా కేక వేస్తా ఉన్నాడు. వై హ్యావ్ యు ఫర్సేకెన్ మీ? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఆయన తన ప్రేమను మన ఎడల క్రియల ద్వారా ఎంతగా వ్యక్తపరిచాడు అనని. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమకు నూతన నిబంధన గ్రంథంలో వాడబడినటువంటి పదము అగాపే. కాబట్టి బైబిల్ గ్రంథం అంతా బైబిల్ ప్రేమ గురించి మాట్లాడుతుంది. ప్రధానమైన 2 ఆజ్ఞలు కూడా ప్రేమ గురించి మాట్లాడుతున్నాయి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని నేర్చుకున్నాము. మనం కూడా ప్రేమ కలిగి ఉండాలని వింటున్నాము. మనం కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమే అత్యంత ప్రధానమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, చివరి వరకు నిలిచేటువంటిది ప్రేమే అని మనం మాట్లాడుకుంటున్నాం. ప్రేమ 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 అనుకుంటున్నాం, కానీ అసలు ఎందుకు ఆ ప్రేమ? ఎలాంటి ప్రేమ? ఎందుకు ఆ ప్రేమ? ఎలాంటి ప్రేమ? అగాపే ప్రేమ అంటున్నాం, ఓకే, బట్ అసలు అగాపే ప్రేమ అంటే ఏంటి? దానికి 13 అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు చేత అద్భుతమైన నిర్వచనాన్ని ఇప్పించడం జరిగింది. గత వారంలో మనము 4వ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ కొన్ని విషయాలు అక్కడి నుంచి మనం నేర్చుకున్నాం. ఒకటి, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది అని. సహిస్తుంది అంటే మరొక మాటలో చెప్పాలంటే ఎదురు తిరగదు, ఎదురు తిరగదు, ఎదురు ప్రశ్నించదు, మౌనంగా అంగీకరిస్తుంది, మౌనముగా అంగీకరిస్తుంది. అది ఎంతకాలం? 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, అలా రాయబడలేదు. దీర్ఘకాలము సహిస్తుంది. దీర్ఘకాలము, దీర్ఘశాంతము అనేటువంటిది గల్తీలకు రాసిన పత్రిక 5:22 ప్రకారం ఆత్మ ఫలములలో ఒకటి. ప్రేమ అనేటువంటిది ఆత్మ ఫలములలో ప్రధానమైనటువంటిది, ప్రథమమైనటువంటిది. క్రీస్తునందు ప్రేమ అనేటువంటి దేవుని బిడ్లారా, గల్తీలకు రాసిన పత్రిక 5:22 ఆత్మఫలాలు మనం చూస్తున్నాం. ఈ ఆత్మఫలాలను పౌలు ఈ కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో వాటిని అక్కడక్కడ యాడ్ చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ రెండు మనకి ఎంత ప్రాముఖ్యమైనటువంటివో మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. తర్వాత ప్రేమ దయ చూపించునని మనం నేర్చుకున్నాం. దయ జాలి చూపిస్తుంది. అవసరతలో ఉన్న వారి ఎడల, ఆకలితో ఉన్న వారి ఎడల, వస్త్రహీనుడుగా ఉన్న వారి ఎడల దయ చూపిస్తుంది. తనకు సంబంధం లేని వారి పట్ల కూడా దయ చూపిస్తుంది. మంచి సమరయుడు, తనకు సంబంధం లేని వ్యక్తి రోడ్డు మీద పడిపోతే నాకెందుకులే అని ఒక ప్రధాన యాజకుడిలాగా, ఒక లేవీయుడిలాగా తలదిప్పుకొని వెళ్ళిపోలేదు. కానీ అతని ఎడల దయ చూపించడం మాత్రమే కాదు, అసలు ఆ దయను ఎలా ఆయన ఎంతగా ఎక్స్టెండ్ చేశాడనంటే అతన్ని చూసి గాయాలు కట్టాడు, పైకి లేవనెత్తాడు, నీళ్ళు అందించాడు, కొంచెం ఓపిక తీసుకొని వెళ్ళిపోయా అని ఉండొచ్చు. కానీ అక్కడ తాగలేదు, సో ఫస్ట్ స్టెప్తో ఆపలేదు. అతన్ని తీసుకున్నాడు, వెళ్ళాడు, వేరొక వ్యక్తికి అప్పగించాడు. సెకండ్ స్టెప్ అప్పగించాడు కదా, ఇంక చేతులు దులుపుకొని వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళిపోలా, థర్డ్ స్టెప్ వేశాడు. ఆ స్టెప్ ఏంటి? ఇతనికి నీవు ఇంకా ఏదన్నా ఖర్చు పెట్టే, నేను మరలా వచ్చే సమయంలో ఇట్టే వస్తాను, నీ ఇంటికి వస్తాను, నిన్ను కలుస్తాను, నువ్వు ఎంత ఖర్చు పెట్టావో మొత్తం లెక్క రాసి పెట్టు, నాకు వచ్చిన తర్వాత నాకు చెప్పు, సమస్తము నేనే పే చేస్తాను అన్నాడు. ఇది 3వ స్టెప్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవికమైనటువంటి దయాగుణము. ఒక స్టెప్ చేసి వదిలేసుకోలా, ఏదో క్రిస్మస్ రోజు లేకపోతే క్రిస్మస్ సందర్భంగా ఒక 2 జతల బట్టలు తీసిచ్చేసి, లేకపోతే 1 నెల సరుకులు తీసిచ్చేసి, దాని గురించి మనం పెద్దగా డబ్బాలు కొట్టుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటూ, చూసారా మేము ఎంత గొప్పగా చేశాము అని దాని గురించి గర్విస్తూ గొప్పగా చెప్పుకుంటూ, నిజంగా నీకు దయ చూపించే మనస్తత్వం ఉంటే జనవరి నెలలో ఏమైపోయావు, ఫిబ్రవరిలో ఏమైపోయావు, మార్చి నెలలో ఏమైపోయావు, జూన్ జూలైలో ఏమైపోయావు. నీ దయాగుణం ఓన్లీ డిసెంబర్ నెలలో మాత్రమే బయటకు వస్తుందా? నీ దయాగుణం కేవలం క్రిస్మస్ ముందుకు మాత్రమే పరిమితమా? మిగిలిన దినాల్లో ఆ దయాగుణం వర్తించదా? ఆలోచించేయండి. దైవిక సంబంధమైనటువంటి ప్రేమ, అగాపే సంబంధమైనటువంటి ప్రేమ నిరంతరము దయ చూపిస్తుంది. ఆ ప్రేమ అంచెలంచెలుగా, ఆ ప్రేమ దయ చూపించేటువంటి క్రమంలో 1వ స్టెప్, 2వ స్టెప్, 3వ స్టెప్ తో కాకుండా ఇంకా ఏ విధంగా పైకి వెళ్తుందో, ఎదుగుతూ ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ మత్సరపడదు అని నేర్చుకున్నాం. ప్రేమ దంభముగా ప్రవర్తించదు, అది ఒప్పొంగదు అని నేర్చుకున్నాం. ఈరోజు నేను మీ ముందుకి 5వ వచనాన్ని తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. 5వ వచనంలో కూడా ఈ అగాపే సంబంధమైన ప్రేమకు నిర్వచనాన్ని పౌలిస్తూ మరికొన్ని పదాలను కూడా ఉపయోగించడం జరిగింది. ఒకటి, ప్రేమ అమర్యాదగా నడువదట. 2, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదట. 3వది, ప్రేమ త్వరగా కోపపడదట. 4వది, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదట. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 13వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ నిర్వచనాన్ని మనం స్పష్టంగా చదివితే మనకు అర్థమవుతుంది. నూతన నిబంధనలో మనకి ఇవ్వబడినటువంటి 2 ప్రధానమైనటువంటి ఆజ్ఞలు, లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నేబర్, ఇది మన జీవితంలో ఏ క్వశ్చన్ ఒక్క మూలలో 1% కూడా మనకు కనబడదు. మరి మన అందరం క్రైస్తవులమా? క్రైస్తవులం. బాప్తిస్మం తీసుకున్నామా? బాప్తిస్మం తీసుకున్నాం. చర్చికి వెళ్తున్నామా? చర్చికి వెళ్తున్నాం. కానుకలు వేస్తున్నామా? కానుకలు కూడా బాగానే ఇస్తా ఉన్నాం. బల్లో పాలిభాగస్థలం అవుతున్నామా? అవుతున్నాం. సో వీటన్నిటిని బట్టి మనం ఏమనుకుంటున్నామంటే, ఐ లవ్ జీసస్, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు చర్చ్. కానీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తూ ఇదిగో ఈ లక్షణాలు కానీ లేకపోతే నథింగ్, అంతయు కూడా కొట్టివేయబడి, ఒకడు ధర్మశాస్త్రం అంతయు పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే వాడు ధర్మశాస్త్రం అంతటి విషయంలో తప్పిపోయిన వాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు అన్నిటినీ పాటించి ప్రేమ అనేటువంటి దాన్ని, ఆ ప్రేమకి ఒక నిర్వచనాన్ని నువ్వు విడిచిపెట్టేస్తే, అందుకోసం మొదటి స్టార్టింగ్ లో అని అంటాడు, బీదల పోషణ కొరకు నీ ఆస్తి అంతయు ఇచ్చివేసేసిన, బీదల పోషణ కొరకు నీ ఆస్తి అంతయు ఇచ్చివేసిన, కాల్చబట్టుకు నీ దేహమును అప్పగించేసిన ప్రేమ లేనివాడు అయితే వ్యర్థుడవే, వేస్ట్, వెయిన్, నో ప్రయోజనం, ప్రయోజనం లేదు. ఉదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, వ్యక్తిగతముగా నిన్ను నీవే ప్రశ్నించుకో, ఈ రకమైనటువంటి దైవిక సంబంధమైనటువంటి ప్రేమ నీలో మనలో ఉందా లేదా అనేటువంటిది. ప్రేమ అమర్యాదగా నడుచుకున్నదట. సహజంగా మనం ఎవరి ఎడల అపరాధ అమర్యాదగా నడుచుకుంటాం చెప్పండి? మన ఎడల మేలు చేసిన వారి ఎడల మనము అమర్యాదగా నడవము. మనల్ని మెచ్చుకునేటువంటి వారి ఎడల మనం అమర్యాదగా నడవము. ఎవరి ఎడల మనము అమర్యాదగా ప్రవర్తిస్తామంటే, వారి మర్యాదను పోగొట్టే విధంగా ప్రవర్తిస్తామంటే, మనల్ని ఎవరైతే హేళన చేశారో, మనల్ని ఎవరైతే తక్కువ చేశారో, మనకి ఎవరైతే ఇబ్బందిని కలిగించారో వారి ఎడల మనము అమర్యాదగా ప్రవర్తిస్తాం. అందరి ముందు వాళ్ళ పరువు తీయాలని ప్రయత్నం చేస్తాం. వాళ్ళ గురించి ఇతరులకు చెడ్డుగా ప్రకటన చేస్తాం. క్రైస్తవులమే, బాప్తిస్మం తీసుకున్నాం, మందిరానికి వెళ్తాం, ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం, కానీ మన ఎడల అపకారము చేసినటువంటి వారిని మరిచిపోకుండా మనసులో ఉంచుకొని వారి ఎడల అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటాం. బహుశా ఒకవేళ వాళ్ళకే వాళ్ళు వచ్చి పలకరించినా కానీ మూతి ముడగ తీసుకొని తిప్పుకొని అన్నించి నేరుగా వెళ్ళిపోతున్నాం. ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళు వచ్చి చర్చిలో నీ పక్కన కూర్చుంటే అక్కడి నుంచి లేచి మరొక మూలకు వెళ్ళిపోతున్నావు. వాళ్ళకే వాళ్ళు వచ్చి పలకరించినా కానీ అందరి ఎడల వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడుతూ, చీప్గా మాట్లాడుతూ, నీ ముఖం నాకు చూపించొద్దు అని చెప్పి అని నుంచి వెళ్ళిపోతా ఉన్నావు. పెద్ద చిన్న వయసుతో సంబంధము లేకుండా, బహుశా ఒక మాటతో నిన్ను హత్య చేశారేమో, వాళ్ళ వయసులో నీకంటే చాలా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చేమో. వాళ్ళ ఎడలను అమర్యాదగా నడుచుకుంటే, అమర్యాదగాను ప్రవర్తిస్తే, దెన్ యు ఆర్ నో మోర్ బిలాంగ్స్ టు క్రైస్ట్. యు ఆర్ నో మోర్ బిలాంగ్స్ టు క్రైస్ట్. ప్రేమ లేని వాడు నా వాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇఫ్ యు డోంట్ హ్యావ్ లైక్ దిస్ టైప్ ఆఫ్ లవ్, దెన్ యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు జీసస్. మరి దానికి అంగీకారమేనా? యేసుకు సంబంధించిన వాడిని నేను కాకపోయినా పర్లేదు, యేసు నన్ను క్షమించకపోయినా పర్లేదు, యేసు నన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళకపోయినా పర్లేదు, నేను మాత్రం నా ఎడల అపరాధములు చేసిన వారి ఎడల అమర్యాదగానే ప్రవర్తిస్తాను, మాటలతో వారిని వేధిస్తాను, అవకాశం దొరికినప్పుడు వాళ్ళని ఎదుట వేరే వ్యక్తుల దగ్గర నేను వాళ్ళని కించపరిచి ప్రవర్తిస్తాను అను అనుకున్నట్లయితే ఎస్, అలాగే కానివ్వు. దేవుని ప్రేమ నీకొద్దు అనుకుంటే, దేవుడు నీకొద్దు అనుకుంటే అలాగే కానివ్వు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ అమర్యాదగా నడువదు. అంటే ప్రతి ఒక్కరికి మర్యాదనిస్తుంది, రెస్పెక్ట్ ఇస్తుంది, గౌరవిస్తుంది. చాలా సందర్భాల్లో చాలా సంఘాల్లో చూస్తుంటాం కొంతమంది కనీసం సేవకులను కూడా గౌరవ లేకుండా మర్యాదగా మాట్లాడుతుంటారు. మేం జీతం పడేస్తే నువ్వు బతుకుతున్నావు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేం జీతం పడేస్తే నువ్వు బతుకుతున్నావయ్యా, నేను ఛాలెంజ్ చేస్తాను, అలాంటి దృక్పథం నీకుంటే ఒక నెల కాదు, రెండు నెలలు కాదు, 6 నెలలు మీరు జీతం ఇవ్వడం ఆపేయండి. లేదా ఒక 1 సంవత్సరం రోజులు జీతం ఇచ్చి ఆపేయండి, ఇవ్వడం ఆపేయండి. ఆ తర్వాత చూడండి అతని దేవుడు అతన్ని ఎలా పోషిస్తాడో. ఎందుకంటే అతన్ని సేవకుని పిలుచుకుంది నువ్వు కాదు, ఆయన్ని పోషించేది నువ్వు కాదు. ఇట్ ఈస్ గాడ్ హు కాల్డ్, పిలిచినటువంటి వాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒక సేవకునిగా అలాంటి మాటలు గమనించాను, అనుభవించాను కూడా. అందుకే చెప్తున్నాను నేను. అందుకోసమే ఒకవేళ నాకు ఎవరైనా సరే పెద్ద కానుకిస్తే వాళ్ళని ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వాలని నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేయను. వాళ్ళని పొగడాలని, వాళ్ళని మెచ్చుకోవాలని, అంటే కొంచెం పెద్ద కానుకిస్తే వాళ్ళనేమో బాగా పొగడాలి, వాళ్ళని మెచ్చుకోవాలి, తక్కువ కానికిచ్చిన వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి. అది రైట్ కాదు కదా. ఇద్దరిలా సమానమైనటువంటి మర్యాదను కలిగి ఉండాలి. నువ్వు ఎక్కువ ఇచ్చావు, సంతోషం, దేవునికి స్తోత్రం. నేను అంటాను నీకై నువ్వేమి ఇవ్వాల, దేవుడు నీకు ప్రేరేపణ పుట్టిస్తే, ప్రభువు నీకు ప్రేరేపణ పుట్టిస్తే, ప్రభు నీకు అట్టి తలంపును పుట్టిస్తే నువ్వు ఇచ్చావంతే. సో కాబట్టి మై గ్రాటిట్యూడ్ ఆల్వేస్ టువర్డ్స్ జీసస్ బట్ నాట్ టువర్డ్స్ యూ. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నేను మణిపూర్కి వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళకి అదే జ్ఞాపకం చేశాను. నేను వాళ్ళకి ప్రొవిజన్స్ అందిస్తున్నప్పుడు, అవి ఇవి అందిస్తున్నప్పుడు, ఆఫరింగ్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు రెండు చేతులెత్తి దండం పెడతా ఉంటే నేను వాళ్ళ ఒకటే మాట చెప్పేవాడిని, ఏమయ్యా మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తీసుకొని వస్తే ఆయనకి రెండు చేతులెత్తి దండం పెడతావా నువ్వు? లేదు సార్, దాన్ని ఎవరైతే పంపించారో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను సార్. మరి ఇప్పుడు నాకెందుకు పెడుతున్నావయ్యా, తీసుకొచ్చింది నేనే, కానీ నేను పంపించబడ్డాను, ఐఎమ్ జస్ట్ ఎ పోస్ట్ మ్యాన్. నేను పోస్ట్ మ్యాన్, మా ఆంధ్ర పీపుల్స్ కూడా పోస్ట్ మ్యాన్సే, కానీ సెండర్ దేవుడు, సెండర్ ఆయన, పంపించింది ఆయన. ఆయన ఇవ్వమని ప్రేరేపణ కలిగిస్తే మా వాళ్ళు ఇచ్చారు, అది నా దగ్గరికి పంపించారు. నన్ను నువ్వు పోరా అని అంటే నేను నోరు మూసుకొని బయలుదేరి అస్సాం నుంచి బయలుదేరకు వచ్చి ఇచ్చానంతే. సో గివ్ థ్యాంక్స్ టు ది సెండర్. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఎవరిని, సేవకుడనే కాదు ఎవరిని కూడా అమర్యాదగా వారి ఎడల ప్రవర్తించొద్దు. అసలు కొరింథ సంఘంలో వచ్చిన సమస్య ఏంటి? కొరింథ సంఘంలో కాదు, ఆదిమ సంఘంలో వచ్చిన సమస్య ఏంటి? మన అపోస్తల కార్యంలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. హిబ్రూ భాష మాట్లాడేటువంటి స్త్రీలు గ్రీకు భాష మాట్లాడేటువంటి విధవరాండ్ర పైన చిన్న చూపు చూస్తున్నారని సంఘం ఎదుటికి కంప్లైంట్ వచ్చింది. హిబ్రీ మాట్లాడేటువంటి ప్రజలు గ్రీకు మాట్లాడేటువంటి ఈ ప్రజలను వీళ్ళని హెలెనిస్తు అని అంటారు. వీళ్ళు ఎడల భోజనము పంచేటప్పుడు అమర్యాదగా ప్రవర్తించడం, తక్కువగా చూడటం, తక్కువగా వాళ్ళని చీపుగా చూడటం, దాన్ని వీళ్ళు తట్టుకోలేక వీళ్ళు అపోస్తల దగ్గర తీసుకెళ్లి కంప్లైంట్ చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. నీ చదువు ఏదైనా కానీ, నీ ఉద్యోగం ఏదైనా కానీ, నీ సంపాదన ఎంతైనా కానీ, నీ స్థితి ఏదైనప్పటికీ కూడా, బట్ నువ్వు ఆదివారం సంఘానికి వెళ్ళినప్పుడు, మిగిలిన సహోదరులతో కూర్చుంటున్నప్పుడు అక్కడ నీ విఐపి స్టేటస్ ని మెయింటైన్ చెయ్యొద్దు. ఎదుటి వాడిని తక్కువగా చూడవద్దు, అమర్యాదగా ట్రీట్ చేయవద్దు. బీ ఈక్వల్ టు దెమ్, బీ ఈక్వల్ టు దెమ్. సో క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుడిలారా, ప్రేమ అమర్యాదగా నడువదట. తర్వాత అక్కడే ఉంది, ప్రేమ స్వప్రయోజనమును కోరుకొనదు. అంటే స్వంత ప్రయోజనమును, స్వలాభమును కోరుకొనదు. ఎవరెట్టైనా బోని నాకెందుకు, ఎవరెట్టైనా బోని, నేను ఒక్కడిని బాగుంటే చాలు. స్వార్థం. ఎవరెట్టైనా బోని, నేను మా ఆయన మా బిడ్డలు మేము మాత్రం బాగుంటే చాలు, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఏమన్నా అయిపోని నాకు సంబంధం లేదు, ముసలోళ్ళు ఏమన్నా అయిపోని వాళ్ళని ఉద్దాశనం పడేసుకుంటావు, అన్నదాశనం పడేసుకుంటావు, వాళ్ళని బయటకు వదిలేస్తావు, రోడ్డు మీద పడేస్తావు, వాటెవర్ నీకు నచ్చితే అది చెయ్యి. కానీ ఇంట్లో మాత్రం నేను మా ఆయన మా పిల్లలు మేము మాత్రమే ఉండాలి. ఇది స్వప్రయోజనం. స్వలాభమును ఆశించడం. ఈరోజు జరుగుతున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా ఎలా జరుగుతున్నా తెలుసా? స్వప్రయోజనం. ఈరోజు చిన్నపిల్లలు తినేటువంటి ఆహారంలో కూడా, ప్యాకెట్ ఫుడ్స్ లో కూడా అనేకమైన కెమికల్స్ వాడుతున్నారు. ఈ కెమికల్ వలన ఎంతో మంది చిన్నపిల్లలకి క్యాన్సర్లు వస్తా ఉన్నాయి. అయినా వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు కేవలం స్వప్రయోజనమును కోరుకుంటారు. వాళ్ళ లాభం గురించి మాత్రమే వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇంతకుముందు గుట్కాలు తినేటువంటి, సిగరెట్లు తాగేటువంటి, మందు తాగేటువంటి వాళ్ళకి మాత్రమే క్యాన్సర్ రోగాలు వచ్చేవి. బట్ ఈరోజు మీరు హాస్పిటల్స్కి వెళ్ళండి, చిన్న చిన్న పిల్లలు కూడా మందు, గుట్కా, సిగరెట్ అసలు అలవాటు లేని, ఆ పొగను ఒక్కసారి కూడా పీల్చినటువంటి పిల్లలు కూడా ఈరోజు క్యాన్సర్ రోగంతో మంచాన మీద పడి ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళు బయట కొనుక్కొని తినేటువంటి ప్యాకెట్స్, ఈవెన్ వాళ్ళు తాగేటువంటి డబ్బా పాలు, ప్యాకెట్ పాలు. అదేం సార్ పిల్లడు కదా అని చెప్పి ప్రతిరోజు పాలు ఇచ్చాను సాయంత్రం తాగుతాడు కదా అని. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే దీన్ని తయారు చేసినటువంటి వాళ్ళు అందులో అనేకమైనటువంటి కెమికల్స్ ను ఉపయోగించారు. వాళ్ళకి తెలియదా దానివల్ల జరిగేటువంటి పర్యావసన తెలుసు, బట్ అయినప్పటికీ వాళ్ళు కేవలం వాళ్ళ స్వప్రయోజనమును మాత్రమే కోరుకొనుచున్నారు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, సంఘము వెలుపల వారికి తీర్పు తీర్చడానికి నీవు నేనెవరము? కాబట్టి వాళ్ళని పక్కన పెడదాం. మరి సంఘములో ఉన్నటువంటి నీవు నేను కూడా, సంఘంలో ఉన్నటువంటి నీవు నేను కూడా కేవలం స్వప్రయోజనమును, మన సొంత ప్రయోజనమునే కోరుకొనుచుంటే, ఎదుటివాడిని పట్టించుకోకపోతే, అప్పుడు నీ ప్రేమ దైవిక సంబంధమైన ప్రేమ కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అది జస్ట్ మీకు అర్థం కావడానికి. జూన్ మాసంలోకి ఎంటర్ అయ్యాం. ఈ జూన్ మాసంలో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఐ మీన్ స్కూల్స్ కి. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ చేసే పని ఏంటి చెప్పండి? నా బిడ్డని ఎక్కడ ద బెస్ట్ స్కూల్లో చేర్పించాలి, కౌంటింగ్ దానికి మంత్లీ ఫీజు అంత కట్టాలి, స్కూల్ వ్యాన్ ఫీజు అంత కట్టాలి, యూనిఫామ్ ద బెస్ట్ గా ఉండాలి, మంచి క్వాలిటీలో కొనాలి, మనకి టై, షూ అన్ని, కొత్త బ్యాగు, కొత్త బుక్స్ అన్ని కొనిచ్చావు తండ్రి కాబట్టి నీ బిడ్డల ఎడల ప్రేమ చూపించు. దట్ ఈస్ గుడ్. సో దానికోసం చాలా ఖర్చు పెడుతున్నావు, దట్ ఈస్ గుడ్, నేను దాన్ని బ్లేమ్ చేయడం లేదు. కానీ ఏ రోజన్నా నీ సంఘములో ఉన్నటువంటి పేద పిల్లలను హ్యావ్ యూ రిమెంబర్ దెమ్, వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నావా? నీ బిడ్డలకి ఖర్చు పెడుతున్నటువంటి దానిలో నుంచే ఒకవేళ నీ బిడ్డకి 500 రూపాయలు పెట్టి బ్యాగ్ కొంటుంటే ఇంకొక 200 రూపాయలు పెట్టి బ్యాగ్ కొను, ఒక్కటి ఒక్క బ్యాగ్ కొను. ఈ 200 రూపాయల బ్యాగ్ కొనుక్కోలేనటువంటి పిల్లోడు ఒకడు ఉంటాడు, వై డోంట్ యు రిమెంబర్ హిమ్, వాడిని జ్ఞాపకం చేసుకో. నువ్వివ్వద్దు, నీ కొడుకు చాతి ఇప్పించు, దే షుడ్ నో, వాళ్ళకి నేర్పించాలి. అరే నీకు 500 రూపాయల బ్యాగ్ వచ్చిందని సమ్మర్ పడిపోవద్దు, ఇదిగో ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళి అబ్బాయికి ఇచ్చి ఇవ్వడం అనేది ఇప్పటి నుంచి నేర్చుకో. 20 పుస్తకాలు కొంటున్నావా? ఇంకొక 2 బుక్స్ ఎక్కువ కొను. 20 పుస్తకాలు ఎక్కువ కొన్నవాడికి 2 పుస్తకాలు ఎక్కువ కొన్న నువ్వేం పెద్ద నష్టపోవు. దాన్ని తీసుకెళ్ళి అలాంటి పిల్లలకి ఇప్పించు. 30 రూపాయలు పెట్టి పెన్ కొండం ఎందుకు? పిల్లల కోసం డాబు కాకపోతే 5 రూపాయలు పెన్ కొను. 30 రూపాయలకి ఒక్క పెన్ను కొనే బదులు 30 రూపాయలకి 6 పెన్లు కొను. నీ కొడుకు 4 పెన్లు ఇవ్వు, ఇంకొక 2 పెన్లు పేద పిల్లలు ఉంటారు వాళ్ళకివ్వు, వాళ్ళకివ్వు. కేవలము నీ గురించి మాత్రమే ఆలోచించేయద్దు, నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించేయద్దు, చేయొద్దు. ఎదుటివాని గురించి కూడా మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాము. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడిలారా, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాము మనకందరూ తెలుసు కదా. అబ్రహాము ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహామును లోతును విడిపొమ్మంటాడు. అప్పుడు అబ్రహాము లోతును అక్కడ నిలబెట్టి, కారణం ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు ఇళ్ళ పని వాళ్ళకి మధ్యలో క్లాషెస్ వస్తూ ఉంటాయి. అప్పుడు అబ్రహాము అక్కడ నిలబడి లోతును చూపిస్తూ, లోతు చుట్టూరు ప్రదేశాన్ని చూడు, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకొని అటువైపు వెళ్ళిపో, ఇంకొక వైపుకి నేను వెళ్తాను అని అంటాడు. బాగుంది. కానీ లిటరల్గా మీరు తర్వాత అక్కడ చదివితే అక్కడ ఏముంటుందంటే, ఒక వైపు అంతా కూడా ఐగుప్తు తోటవలే, ఏదేను తోటవలే అద్భుతంగా నీళ్లు ప్రవహించేటువంటి దేశముగా సుందరముగా ఉందట, మరొక వైపు అంతా కూడా ఎడారి భూభాగమే. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఒకవేళ మనం ఉంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి? మనం పెద్దోళ్ళం కాబట్టి మనం ముందు దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అరే ఇదిగో దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను బ్లెస్ చేస్తానన్నాడు, ఏదో నువ్వు వెనకాల వచ్చావు, సో ఐ విల్ గో దిస్ సైడ్, ఇటువైపు నేను వెళ్తాను, నువ్వు అటువైపు వెళ్ళు. ఎందుకని ఇక్కడ మంచిగా పచ్చిక బయలుంది, నీరు ప్రవహిస్తుంది, సుందరమైన పట్టణం కనబడుతుంది, ద బెస్ట్ ఆప్షన్ కనబడుతుంది. అబ్రహాము ద బెస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోలేదు, బట్ ద బెస్ట్ ఆప్షన్ ని లోతుకి హ్యాండ్ ఓవర్ చేశాడు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ టేక్ ఇట్, యూ సెలెక్ట్. ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అబ్రహాము దగ్గర నుంచి? ఏమాత్రమును కూడా స్వప్రయోజనమును, స్వలాభమును, సొంత బెనిఫిట్ ని అతడు ఆశించకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ టైంలో లోతు టక్కన్ బై మిస్టేక్ ఇది వేసుకుంటానంటే తన పరిస్థితి ఏంటి? బహుశా షారా అనలేదు లేండి, అని ఉంటే అక్కడ రాయబడినది, నేను ఊరికే చెప్తున్నా. ఒక భారీగా షారా ఇప్పుడు ఇలా అనుండొచ్చు కదా, యోయా నీకేమైనా పిచ్చా, నువ్వు ఆప్షన్ అతనికి ఇస్తావేంటి? ఒకరు పొరపాటు నువ్వు అటు సైడ్ స్థానం తీసుకుంటే మన పరిస్థితి, మన ఎడారిలో బతకాలా, ఈ అడవిలో మనం బతకాలా, నీకేమైనా పిచ్చా? మంచి కంఫర్టబుల్ ప్లేస్ ను అక్కడ పెట్టుకొని దాన్ని వదిలేసి దీన్ని సెలెక్ట్ చేసుకుంటావంటే ఆర్ యు ఎ ఫూల్? షారా అనలేదు లేండి, ఒకరు మనంగాను ఉంటే ఖచ్చితంగా ఉండేవాళ్ళం కదండి. లోతు అబ్రహాము స్వప్రయోజనమును కోరుకోలేదు. హీ హాస్ గివెన్ ద బెస్ట్, ద బెస్ట్ ఇచ్చేశాడు. తండ్రి కూడా తన స్వప్రయోజనమును కోరుకోలేదు. తన దగ్గర ఉన్నటువంటి తన ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు, ద బెస్ట్ ని నీ కోసం నా కోసం ఆయన ఇచ్చివేశాడు, ఇచ్చివేశాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం అపోస్తలుడైన పౌలు ఇదే కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను, గమనించండి. 10వ అధ్యాయము 24వ వచనము, ఎవడను తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయి చూచుకొనవలెను. ఎవడను తన కొరకు కాదు, తన కొరకే కాదు ఎదుటి వానికి మేలు చేయ చూచుకొనవలెను. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, మనము స్వప్రయోజనమును కోరుకునే వారమైతే మనకు మనమే మేలు చేసుకోవాలని కోరుకుంటాము, కానీ ఎదుటి వానికి మనం మేలు చేయాలని కోరుకోము. మనము స్వప్రయోజనమును విచారించినటువంటి వారమైతే ఎదుటివాని మేలు కొరకు మనం ప్రయత్నం చేస్తాము. మరొక వచనాన్ని కూడా చదువుదాము. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనులను దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కాని. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నిజముగా దైవిక సంబంధమైన ప్రేమను కలిగినటువంటి వాళ్ళమైతే మన పొరుగు వాని కొరకు, వానికి మేలైనటువంటి దాని కొరకు, వాని క్షేమం కొరకు మనం విచారణ చేయాలి. కానీ కేవలం ఎవడెట్టైనా బాగుని, ఎవరేమన్నా అయిపోని, నాకు సంబంధం లేదు, నేనొక్కడనే బాగుంటే బాగుండు, నేను నా భార్య నా బిడ్డలు మేము మాత్రమే బాగుండాలి, మేము మాత్రమే కంఫర్టబుల్ గా ఉండాలి అని ఒకళ్ళు ఆలోచన చేస్తున్నారా? అయితే మళ్ళీ మీరు ప్రశ్నించుకోండి. ఇక్కడే మరొక మాటను కూడా పౌలు ఉపయోగించాడు. ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. మూడవది, ప్రేమ త్వరగా కోపపడదట. త్వరగా అనే పదాన్ని అండర్లైన్ చేసుకుందాం. అసలు ప్రేమ కోపపడదు అని అనలేదు పౌలు. అలా అంటే ఫినిష్. అసలు మనలో కోపం లేని వాళ్ళు ఎవరున్నారు? ఏమండి, అసలు మనలో కోపం లేనటువంటి వాళ్ళు ఎవరున్నారు? కోపం రానటువంటి వాళ్ళు ఎవరున్నారు? మనకందరికి కూడా కోపం వస్తుంది. కోపానికి మనం అందరం కూడా బానిసలమే. అసలు నీకు ఏ కోపమే రావట్లేదని అంటే దెన్ యూ హ్యావ్ సంథింగ్ ప్రాబ్లం. నీకు హెల్త్ ప్రాబ్లం, నువ్వు వెళ్ళి చెకప్ చేయించుకోవాలా? అది సహజ సిద్ధంగా వచ్చేటువంటిదే. అయితే పౌలు ఇక్కడ ఏమని జ్ఞాపకం చేశాడంటే ప్రేమ త్వరగా కోపపడదు. త్వరగా అంటే ముందంతా ఏం చేస్తుంది? సహిస్తుంది, చూస్తుంది, మౌనంగా ఓర్చుకుంటుంది. ఇంకా మరీ తట్టుకోలేమన్నప్పుడు అప్పుడు కోపం బయటికి వ్యక్తపరచబడుతుంది. సార్ నేను కూడా అదే చేస్తున్నాను సార్ అని అనద్దు. ఎందుకంటే ఆ తర్వాత ప్రభు ఇంకొక మాట అన్నాడు, దాన్ని మర్చిపోకూడదు. మరలా మనం కోపపడుడి కానీ పాపము చేయకుడి అని అన్నాడు. కానీ మనం ఒకటి త్వర త్వరగా కోపపడిపోతున్నాం ఇమీడియట్ గా, రెండవది కోపపడి పాపం చేస్తా ఉన్నాం. ప్రభు అంటాడు ఒకవేళ మీరు కోపపడినను సూర్యుడు అస్తమించే లోపలికే మరలా మీరు వెళ్ళి తిరిగి వారితో సమాధాన పడాలి అని కూడా వాక్యం సెలవిస్తుంది. మరి దాన్ని ఎందుకు వదిలేస్తున్నాం? దాన్ని కూడా వదలకూడదు. వీటన్నిటిని మనం అటాచ్ చేసుకోవాలి. ప్రేమ త్వరగా కోపపడదు. ఏసయ్య కూడా కోపగించుకున్నాడు. ఎక్కడా? దేవాలయమును వ్యాపార మందిరముగా చేసినప్పుడు ఆయన ఇమ్మీడియట్ గా కొరడా తీసుకుని వాళ్ళందరినీ కూడా చెల్లా చెదరు చేసి వాళ్ళ వ్యాపారాలన్నింటినీ కూడా పడేసి గెటౌట్ ఇక్కడి నుంచి అని చెప్పి అరిచి వాళ్ళందరినీ పంపించేశాడు. ఆయనకి ఎంత కోపం రాకపోతే. సో ఏసయ్యకి కూడా కోపం వచ్చింది కదా సార్, మనం కూడా దాన్ని ఫాలో అవుదాం, తప్పేంటి అని అనద్దు. ఎందుకంటే ఇదే ఏసయ్యను మరలా కొరడాలతో కొడుతున్నప్పుడు, మొక్క మీద కేకరించుం వేస్తున్నప్పుడు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయన అప్పుడు కోపగించుకోలేదే. మౌనముగా వధకు వెళ్ళినటువంటి గొర్రె పిల్లవలే ఆయన సహించాడు. క్రీస్తునందుప్రమైన దేవునిలో కొన్ని సమయాల్లో సందర్భాన్ని బట్టి మనం కోపపడాల్సి వస్తుంది. తప్పు చేస్తున్నప్పుడు బిడల మీద మనం కోపపడకపోతే తప్పే, మనం కోపాన్ని అక్కడ ప్రదర్శించకపోతే తప్పే. బట్ నీ కోపం అనేటువంటి లిమిట్స్ లో ఉండాలి. ఆ లిమిట్స్ని దాటకూడదు. కోపం వచ్చినప్పుడు ఇష్టానుసారంగా నువ్వు జస్తావురా, నువ్వు పోతావురా, నువ్వు ఎందుకు ప్రయోజకుడి కాదురా, నీ బతికింతేరా, నో 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 నో, అలాంటి మాటలు మనం ఉచ్చరించడానికి వీలు లేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఒకటోసారి ఓర్చుకున్నావు, రెండోసారి ఓర్చుకున్నావు, మూడోసారి ఓర్చుకున్నావు, నాలుగోసారి ఓర్చుకున్నావు, మరలా మరలా అదే తప్పు చేస్తున్నప్పుడు అప్పుడు కూడా నువ్వు ఓర్చుకుంటే అప్పుడు నువ్వు తప్పు చేసినట్లే. కోపపడు, కానీ ఆ కోపం ప్రేమతో కూడినదై ఉండాలి. అది ఎదుటి వ్యక్తి మీద నీ ప్రభావాన్ని చూపించే విధముగా కాదు, కానీ ఎదుటి వ్యక్తిని సరిచేసే విధముగా, ఎదుటి వ్యక్తి యొక్క మేలును, క్షేమాన్ని కోరి వారికి మేలు చేసే విధముగా ఆ కోపాన్ని ప్రజెంట్ చేయగలగాలి. అలా చేయలేనప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకి ప్రమాదకరం. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా కోపపడకుడి అని బైబిల్ చెప్పడం లేదు, కానీ నిజమైన ప్రేమ త్వరగా కోపపడదు. ఒకవేళ కోపపడినను పాపము చెయ్యొద్దు, ఒకవేళ కోపపడినను సూర్యుడు అస్తమించేలా పలికే ఆ కోపాన్ని కూడా మీరు అణచివేసుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా మరొక మాటను కూడా పరిశుద్ధాత్మను ఒకటి రాయించడం జరిగింది 5వ వచనంలో. అదేంటది? ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఒకటి, ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా అపరాధమును మనస్సులో ఉంచుకొనదు అంటే, నీవు దైవిక సంబంధమైనటువంటి ప్రేమను కలిగిన వాడివైతే నీవు దాన్ని మనస్సులో పెట్టుకొని సంవత్సరాల తరబడి అవకాశం కోసం ఎదురు చూడవు, అవకాశం కోసం ఎదురు చూడవు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అప్పుడు దాకా ఏసైని అవమానించారు, నిందించారు, మొక్క మీద కేకరించి ఉమ్ము వేశారు, రకరకాలైన మాట్లాడుతున్నారు, నిజముగాను దైవకుమారుడు అయితే దిగిరా, నిన్ను రక్షించుకో, అతను మమ్మల్ని కూడా రక్షించు. ఆయన అపహాస్యం చేస్తూ వచ్చారు, ఈయనంట యూదులకు రాజట, ఈయనంట యూదుల్ని తప్పిస్తాడట, రకరకాలుగా మాట్లాడుతూ హేళన చేస్తా ఉన్నారు. ఇద్దరు బడ్డుపోటు దొంగలను కూడా అలాగే ఆయన నిందించిరి అని రాయబడి ఉంది. మొత్తానికి ఆ తర్వాత ఒక దొంగ రియలైజ్ అయ్యి ప్రభుని అడుగుతున్నాడు, తండ్రి పక్కన వాడిని గద్దించి, అరే మనమైతే నేరం చేశాం, మనం శిక్ష అనుభవిస్తున్నాం, ఇది మనకి న్యాయమే, కానీ ఆయన ఏ నేరం కూడా చేయకుండా ఈ విధముగా శిక్షను అనుభవిస్తున్నాడు కాబట్టి ప్రభు వైపు తిరిగి, కాబట్టి ప్రభువా నీ రాజ్యములు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేసి ఇందాకంత ఏందో మాట్లాడు, ఏదో అన్నో, ఇప్పుడు ఇంకొకసారి రిపీట్ చేయి అని అన్నాడా? లేదు లేదు. ఇమీడియట్ గా ఆయన నేడే నీవు నాతో కూడా పరదయసులో ఉండువు అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఆయన ఎడల వారు చూపించినటువంటి అపకారమును ఆయన మనస్సులో ఉంచుకోలేదు, మనస్సులో ఉంచుకోలేదు. నేను అనుకుంటున్నాను ఏసయ్యతో నాకు సంబంధం లేదని చెప్పి ఏసయ్యని అన్యాయముగా అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా కూడా, అమ్మేసుకున్నటువంటి ఇస్కరియోతు యూదా కూడా ఒకవేళ తర్వాత వచ్చి పశ్చాత్తాపడి, ఏసయ్యా నన్ను క్షమించు, ఎంత దౌర్భాగ్యమైన పని చేశాను అని అంటే, పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తుంటే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇస్కరియోతు యూదాను కూడా ఏసయ్య క్షమించి వాడుకునేవాడేమో. ఎందుకంటే ఆయన అపకారమును మనసులో ఉంచుకోడు. నన్ను అలా చేసావు కదా, నువ్వు ఇలా చేసావు కదా, అలా మాట్లాడావు కదా వాళ్ళ దగ్గర, ఎందుకని? ఏ ఇస్కరియోతు యూదా అప్పటికే వేలం పాట పెట్టేసుకో అన్నాడు, అప్పటికే అమ్మేయడానికి ప్రణాళికలు వేసుకొని ఉన్నాడు, ఆ విషయం ఏసైకి తెలుసు. బట్ అయినప్పటికీ ఏసయ్య శిష్యుల పాదాలు ఆ రోజు రాత్రి కడుగుతున్నప్పుడు ఇస్కరియోతి యూదాలు పాదాలు కూడా కడిగాడు. డబ్బు సంచి తన దగ్గర ఉన్నందువలన అతను అలాగ మాట్లాడుచున్నాడని చెప్పి రాయబడింది బైబిల్ గ్రంథంలో. అంటే వాడు డబ్బును దొంగిలించుతూ వస్తూ వచ్చాడు. అయినప్పటికీ డబ్బు సంచిని ప్రభు వాడి దగ్గరే పెట్టాడట. దాన్ని బట్టి ఏ రోజు కూడా మరలా అతన్ని నిందించలేదు, అతన్ని బ్లేమ్ చేయలేదు. క్రీస్తునందు ప్రమైన దేవుడు అపకారమును మనస్సులో ఉంచుకునేవాడు కాదు. పేతురు ఒకటికి 3 సార్లు బొంకి అబద్ధం చెప్పి ఆయన నాకు సంబంధం లేదు, ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయన నేను చూడలేదని ఒట్టు కూడా పెట్టుకున్నాడు. అలాంటి పేతురు మరలా వచ్చి ప్రభువా అని క్షమాపణ అడిగితే పేతురుని క్షమించాడు, వాడుకున్నాడు. సౌలు ఎంతో మంది స్త్రీలను జుట్టు పట్టుకుని వీధుల్లోకి లాక్కొని వచ్చి తన్ని చిన్న బిడ్డలను కూడా చూడకుండా జుట్టు పట్టుకుని వీధుల్లోకి లాక్కొనిచ్చి వాళ్ళని కాళ్ళతో ఎగిరెగిరి తన్ని వాళ్ళని తీసుకెళ్లి చెరసల్లో బంధించి అనేక మందిని చంపడానికి ఆయన అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని చంపి దగ్గరుండి స్టెఫనీ రాళ్లతో కొట్టి చంపించి అంత హింసించి అంత వేధిస్తే సంఘం మీద అంతగా దాడి చేస్తే వెంటనే వచ్చి అడుగుతున్నాడు, సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు? సౌలా అన్నాడు, ప్రభా నేను నిన్న ఎక్కడ హింసించాను? అప్పుడు ప్రభు అతనితో మాట్లాడుతూ అదే సౌల్ని అంగీకరించి ఆ తర్వాత తన పని కొరకు ఎంత అద్భుత రీతిగా వాడుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సౌలు చేసినటువంటి వాటన్నిటిని కూడా ఆయన తన మనస్సులో ఉంచుకోలేదు. మన పాపములను తూర్పుకు పడమరి ఎంత దూరం అంత దూరముగా చేశాడు. మరలా మరలా మన పాపములను మన దోషములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, కానీ ప్రభువు వాటిని మరలా మరలా జ్ఞాపకం చేసుకోడు. ఒకసారి క్షమించిన తర్వాత హీ విల్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్, బట్ వి విల్ ఫర్గివ్ బట్ వి డోంట్ ఫర్గెట్. అది ఈరోజు మనతో వచ్చినటువంటి సమస్య. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. నెల్సన్ మండేలా మనకు అందరికీ తెలిసిన వ్యక్తే. నెల్సన్ మండేలా గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఈ మధ్య కాలంలోనే నేను ఆయన గురించి ఒక విషయాన్ని విన్నాను, అది నిజంగా నాకు చాలా షాకింగ్ కు గురి చేసింది. అదేంటంటే ఆయన 27 సంవత్సరాలు ఖైదీగా జీవితాన్ని అనుభవించాడు. ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశాడంటే తను చేసింది ఏమీ లేదు. తను ఏ నేరము చేయలేదు, ఎవరిని హత్య చేయలేదు, మానభంగం చేయలేదు, ఏమీ చేయలేదు. స్వతంత్రం కోసం ఫైట్ చేసినందుకు దానికి ప్రతిఫలంగా 27 సంవత్సరాలు అతడు చెరసాలలో మగ్గిపోయాడు. ఆ తర్వాత అతడు విడుదల పొందడం, 1994 సంవత్సరంలో అతను ఆఫ్రికా దేశానికి ప్రెసిడెంట్ అవడం మనకు తెలిసిన విషయాలే. సో ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక పెద్ద గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశాడట. గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీకి అనేక మందిని ఆహ్వానించాడట. ఆహ్వానించాడు, వాళ్ళందరికీ కూడా సూపర్ టేస్టీ ఫుడ్ పెట్టాడు, అందరు కూడా భోజనం చేస్తా ఉన్నారట. ఆ సమయంలో దిస్సన్ మండేలా, ఓకేనా, నెల్సన్ మండేలా ఒక వ్యక్తిని తన దగ్గరికి పిలిచి నా పక్కన కూర్చొని భోజనం చేయన్నాడట. నీకేం కావాలో వేసుకో అన్నాడంట. ఎవరికి ఇబ్బంది పెట్టరు, ఏం కావాలో తిను అని అంటున్నాడంట. కానీ ఈ వ్యక్తి మాత్రం గడగడగడ వణికిపోతా ఉన్నాడట. వణికిపోతూ ఒక 2 నిమిషాలు కూర్చొని ఒళ్ళక నుంచి లేచి వెళ్ళిపోయాడట. దీనంతటిని గమనిస్తున్నటువంటి మరొక వ్యక్తి నెల్సన్ మండేలా దగ్గరికి వచ్చి, ఎందుకు ఆ వ్యక్తిని నేను చూసి అలా వణికిపోతున్నాడు, నువ్వేమన్నావు, ఇంకొంచెం అన్నం వేసుకో అని అన్నావు, ఇంకేమన్నా కావాలంటే తీసుకో అని అన్నావు, మరి నువ్వు ఏమి చేయకపోయినా గానీ ఎందుకు ఆ వ్యక్తి నుంచి అలా గడగడ వణికిపోతున్నాడు? అప్పుడు నెల్సన్ మండేలా అలా చెప్పాడట, నేను ఏ చెరసాల్లో బంధించబడ్డ ఉన్నానో ఆ చెరసాల నాయకుడుగా ఆ వ్యక్తి ఉన్నాడు, సో వాట్? అప్పుడు నెల్సన్ మండేలా చెప్పాడంట, ఆ సమయంలో నేను ఒంటరితనాన్ని భరించలేక నేను లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, తర్వాత ఆయన రాసిన బుక్ కూడా ఉంది అది, ఓకే, ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాయాలని చెప్పి నేను ప్రయత్నం చేసి ప్రతిసారి ఇదిగో ఈ పక్కన సైనిక అధికారి వచ్చి నన్ను ఎంతగానో హింసించాడు, ఎంతగానో వేధించేవాడు, నన్ను కొడాలతో కొట్టేవాడు, కాళ్ళతో తన్నేవాడు, నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే నా నోటి దగ్గర దాన్ని కూడా లాగేసుకొని నన్ను ఎంతగానో వేధించాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, నా తల్లి పాల కంటే అతడి మూత్రాన్ని నేను ఎక్కువసార్లు తాగాను అని చెప్పి అన్నాడట. నేను అడిగిన ప్రతిసారి, ఆయన నన్ను హింసించిన ప్రతిసారి నా ముఖం మీద మూత్ర విసర్జన చేసేవాడు. నా తల్లి పాల కంటే అతని మూత్ర విసర్జన ఎక్కువసార్లు తాగాను అని స్టేట్మెంట్ చేశాడట. ఆ మాట విన్నప్పుడు ఈ పక్కనటువంటి వ్యక్తి దిమ్మ తిరిగిపోయింది. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు నీకు అధికారం ఉంది, పవర్ ఉంది, ఇప్పుడు నువ్వు అతన్ని అరెస్ట్ చేయించి నువ్వు శిక్షించవచ్చు, హింసించవచ్చు, కానీ ఆయన నువ్వు భోజనాన్ని పిలిచి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావేంటి, ఆయన ఇంకా తినమని అడుగుతున్నావేంటి అని అంటే, అప్పుడు నెల్సన్ మండేలా అన్నాడంటే, ఈ వ్యక్తే కాదు, నేను ఈ భోజనానికి ఆహ్వానించినటువంటి వాళ్ళు, ఆ చెరసాల్లో నన్ను హింసించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఎందుకు అలా చేశావు అని అంటే, అప్పుడు నెల్సన్ మండేలా అన్నాడట, నేను 27 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాను, బయటకు వచ్చాను, ఇప్పుడు నా దగ్గర అధికారం ఉంది, డబ్బుంది, వీటన్నిటిని ఉపయోగించి నన్ను ఎవరెవరైతే హింసించారో వేధించారో వాళ్ళందరి మీద ఇప్పుడు నేను ప్రతీకార చర్య తీర్చుకోవాలని నేను ప్రయత్నం చేస్తే నేను ఇంకా చెరసాల నుంచి విడుదల పొందినట్టు కాదు, ఇంకా నేను చెరసాల్లోనే బంధింపబడి ఉన్నట్లే అని అన్నాడట. స్టిల్ ఐఎమ్ ఇన్ ఎ ప్రిజన్ కానీ నేను ఆల్రెడీ చెరసాల నుంచి విడుదల పొందాను, నేను మరలా చెరసాల్లోకి వెళ్లాలని ఇష్టపడడం లేదు. ఆ రోజు నన్ను బలవంతంగా వేశారు, ఈ రోజు నన్ను నేను బలవంతంగా చెరసాలకి అప్పగించుకోలేను, అందుకోసమే ఐ వాంట్ టు ఫర్గివ్ దెమ్ ఆల్, వాళ్ళందరినీ నేను ఎప్పుడైతే క్షమిస్తానో అప్పుడు నేను ఆ చెరసాల నుంచి నేను బయటపడతాను అని అన్నాడట. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఈరోజు మనలో మనము చాలా మంది మనకు తెలియకుండానే మనం చెరసాల్లో బంధించబడి ఉన్నాం, మనల్ని ఎవరో బంధించలేదు, మనల్ని మనమే బంధించుకున్నాం, మన ఎడల అపరాధములు చేసినటువంటి వారిని క్షమించకుండా ఇంకా వాళ్ళ మీద ద్వేషం, అసూయ, పగను పెంచుకుంటూ అవకాశం దొరికితే వాళ్ళ పతనాన్ని కోరుకుంటూ, వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ, వాళ్ళని కించపరుస్తూ, తక్కువ చేస్తూ, బహుశా ఒకవేళ 4-5 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసిన తర్వాత నువ్వు వాళ్ళని బాగా ఏడ్పించిండొచ్చేమో, ఎస్ నా పగను తీర్చుకున్నాను, వాళ్ళు బాగా ఏడ్పించాను అనుకుంటున్నావు, కానీ నీకు తెలియకుండానే ఆ 4-5 సంవత్సరాలు నీ జీవితంలో నువ్వు ఎంతో విలువైనటువంటి సమయాన్ని కోల్పోయావు, నిజమైన సంతోషాన్ని కోల్పోయావు, నిజమైన సమాధానాన్ని కోల్పోయావు. అందుకోసమే అంటుంటారు, కోపం ఎప్పుడు కూడా ఎదుటివానికి ఎంత హాని చేస్తుందో ఆ కోపాన్ని పెంచుకున్న వ్యక్తి, ఆ కక్ష, అసూయని, ఆ ద్వేషాన్ని పెంచుకున్న వ్యక్తిని కూడా అది అంతే హాని కలిగిస్తుందంట. గన్ను మాదిరిగా క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నత్తను మింగిన జెల్లీ ఫిష్ అనుకుంటుందంట, ఎస్ ఈ నత్తని నేను మింగేశాను అనుకుంటుందంట, కానీ ఈ నత్త జెల్లీ ఫిష్ మింగేసిన తర్వాత ఈ నత్త లోపలికి వెళ్ళి తన షెల్తో ఆ జెల్లీని కొంచెం కట్ చేస్తుంటదంట, అది కొంచెం దాని యొక్క శరీరాన్ని తినడం ప్రారంభిస్తుందంట. ఆ విధముగా జెల్లీ ఫిష్ అనుకుంటుంది నేను దాన్ని మింగేశాను అనుకుంటుంది, కానీ లోపలటువంటి నత్త దాన్ని శరీరాన్ని కోస్తూ దాన్ని గాయపరుస్తుంటే దాన్ని ఐడెంటిఫై చేయలేక తర్వాత జెల్లీ ఫిష్ తన ప్రాణాలు విడుస్తుందంట. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కోపమే మన శత్రువు, క్షమించలేకపోవడం మన శత్రువు, మరిచిపోలేకపోవడం మన శత్రువు, వారికి అపకారం తలపెట్టాలి అనుకోవడం అది మన శత్రువు, అది మనల్ని గాయపరుస్తుంది, నాశనం చేస్తుంది. దేవుడు హేబేలు అర్పణ అంగీకరించినప్పుడు, కయ్యూను అర్పణ అంగీకరించినప్పుడు కయ్యూనికి అసహ్యం వచ్చింది, ద్వేషం వచ్చింది, కోపం వచ్చింది. ఆ తర్వాత పశ్చాత్తాపడి దేవుని ఎదుట వాటన్నిటిని విడిచిపెట్టేసి ఉంటే బాగుండేదేమో, కానీ అలాగే పెంచుకున్నాడు, అవకాశం కోసం ఎదురు చూశాడు, ఒకనొక రోజు సమయం దొరికింది, హేబేల్ని చంపేశాడు. సక్సెస్ అయ్యాడా? ఎస్ సక్సెస్ అయ్యాడు. చంపేశాడా? ఎస్ చంపేశాడు. ఇప్పుడు హేబెల్ భూమి మీద లేకుండా చేసాడా? చేసేసాడు. కానీ ఆ తరువాత కయ్యూని ఎంత నష్టపోయాడు, ఆ తర్వాత కయ్యూని ఎంత నష్టపోయాడు గమనించండి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్ర మొత్తములో జ్యేష్ఠ కుమారుడు ఎవరంటే కయ్యూనే. జ్యేష్ఠ కుమారునికి ఎన్ని ఆధిక్యతలు ఇవ్వబడ్డాయో పాత్రిబంధంలో మనం చూడొచ్చు.
జ్యేష్ఠ కుమారునికి అన్ని ఆధిక్యతలు అన్ని హోదాలు ఇవ్వబడితే అసలు ప్రథమమైనటువంటి కయ్యూను ప్రథమమైనటువంటి జ్యేష్ఠ కుమారుడు కయ్యూను మాత్రం ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. దేశదిమ్మరలాగా వెళ్ళిపోయాడు. తన కోపమే తనకు శత్రువు అనటం చూసావా? అది కయ్యూన్ని అంతకంటే మరి ఎక్కువగా హాని కలిగించింది, నష్టాన్ని కలిగించింది. ఈరోజు మనలో చాలా మంది అపకారమును మనస్సులో పెట్టుకొని, మెడల అపరాధములు చేసిన వారిని మనస్సులో పెట్టుకొని మరిచిపోకుండా మనల్ని మనమే ఎంతగానో గాయం చేసుకుంటూ ఉన్నాము. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నీకు ఒక విషయం తెలుసా? నువ్వు క్షమించనంత వరకు, నువ్వు మరిచిపోనంత వరకు, అపరాధములను మనస్సులో ఉంచుకున్నంత వరకు నువ్వే ముందు సంతోషాన్ని కోల్పోతావు, సమాధానాన్ని కోల్పోతావు, నెమ్మదిని కోల్పోతావు, మానసికంగా బలహీనుడు అవుతావు, అనారోగ్యం పాలవుతావు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా క్రీస్తుకును దూరం అవుతావు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా అపరాధమును మనసులో ఉంచుకుంటావా? గ్రహంస్టైన్స్ భార్య ఏం చేసింది? అపరాధమును మనసులో ఉంచుకొని తను తాను నష్టపరుచుకుందా? లేదు, క్షమించి ప్రశాంతత పొందుకుంది. ఒక దైవజనుడు అంటాడు, అన్లెస్ అండ్ అంటిల్ యు ఫర్గివ్ ద పర్సన్ హూ హార్మ్స్ యువర్ వూన్ విల్ నాట్ బి హీల్. నీ హృదయాన్ని ఎవరైతే గాయము చేశారో ఆ గాయము చేసిన వారిని క్షమించనంత వరకు నీ హృదయానికైన గాయం మానదు. ఎలా క్షమించాలి సార్? ఓన్లీ త్రూ ప్రేయర్. నీవు నీకు అపరాధము చేసిన వారిని కొరకు ప్రార్థించనంత వరకు నువ్వు వారిని ఎప్పటికీ క్షమించలేవు. వారి ఎడల నీకున్నటువంటి కోపము, వారి ఎడల నీకున్నటువంటి ద్వేషము, వారి ఎడల నీకున్నటువంటి పగ వారి ఎడల నీకున్నటువంటి ఆ అసహ్య భావం చచ్చిపోవాలి అంటే నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాల్సిందే. నువ్వు ప్రార్థన చేయనంత వరకు నువ్వు వాళ్ళని క్షమించలేవు. ఎందుకంటే దట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క కృప ద్వారా మాత్రమే అది నీకు సాధ్యమవుతుంది. నీ ఎడల అపరాధములు చేసినటువంటి వారిని క్షమించడం, మరిచిపోవడం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడు, నేను ముగిస్తున్నాను. దైవిక సంబంధమైన ప్రేమను కలిగి ఉంటే, దైవిక సంబంధమైన ప్రేమను కలిగి ఉంటే అపరాధములు, మన ఎడల అపరాధములు చేసినటువంటి వారిని, వారు చేసినటువంటి చర్యలను మనసులో ఉంచుకోము. ఒకవేళ మనసులో ఉంచుకుంటే అది ఎదుటి వ్యక్తికి ఎంత హాని కలుగ చేస్తుందో లేదో మనకు తెలియదు, కానీ మనల్ని మాత్రం, నిన్ను మాత్రం అది భయంకరంగా హాని చేస్తుంది. ఇప్పటికన్నా ఆ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే జెల్లీ ఫిష్ లాగా ఆ నత్తను తిగి నత్తను మింగేసి సంబరపడవద్దు. కానీ ఆ నత్తకు తనకు హాని కలిగించేటువంటి దానికి దూరంగా ఉండి క్షేమంగా ఉండడం మేలు. నేను ముగిస్తున్నాను. మరొక్కసారి నెల్సన్ మండేలా చెప్పిన స్టేట్మెంట్ ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా ఒకవేళ ఆ వ్యక్తులను నేను క్షమించకపోతే, వారు నా ఎడల చేసిన అపరాధములను నేను మనసులో ఉంచుకుంటే, ఇప్పుడు నా దగ్గర అధికారం ఉంది కాబట్టి వాళ్ళ మీద నేను కక్ష తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే, స్టిల్ ఐఆమ్ ఇన్ అ ప్రిజన్. 27 సంవత్సరాల ప్రిజన్ దాన్ని అధికారం నేను పోల్చుకునేది. ఇప్పటికీ నేను ఇంకా చెరసాల్లోనూ ఉన్నట్లే. ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ ప్రిజన్ నో మోర్. ఇంకా ఎప్పటికీ నేను చెరసాల్లో ఉండదలుచుకోలేదు. ఎందుకంటే చెరసాల్లో ఉండడం అనేటువంటిది అది ఎంత బాధాకరమైనటువంటిది ఆ విలువ నాకు తెలుసు. ఎందుకంటే 27 సంవత్సరాలు చెరసాల్లో బంధించబడ్డాడు కాబట్టి. ఉదయకాల సమయంలో అగాపే సంబంధమైన ప్రేమకి ఇచ్చినటువంటి నిర్వచనాల్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. వాటిని మన జీవితాలకి అన్వయించుకుందామా? దేవుడి కొద్ది మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.